బ్రహ్మాదయ బ్రహ్మ మొదలుగా గల సురగణ ఉన్నతలోక వాసులు మునయ మునులు అత వారితో పాటు కుమారగణము ఇతరులు సిద్ధ పూర్ణత్వమును లేదా పూర్ణ జ్ఞానమును పొందినవారు సత్వ ఆధ్యాత్మిక అస్తిత్వమునకు ఏకతానగతయా ఎటువంటి భౌతిక కర్మల పట్ల విక్షేపము చెందకుండగా వచసాం వాక్కులనేడి ప్రవాహే ప్రవాహముచే ఆరాధితుం ప్రసన్నుని కావింప పురుగునే పూర్తిగా యోగ్యులయ్యును. అధునాపి ఇంతవరకును నా పిప్రు సమర్థులు కాలేదు. కిం ఒకవేళ తోష్టుం ప్రసన్నుడు అర్హతి అగునా స అతడు భగవానుడు మే నా యొక్క హరి దేవదేవుడు ఉగ్రజాతే అసురకులంలో పుట్టినవాడను. ఎవరు అసురకులంలో పుట్టింది? కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు భగవంతుడు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు విన్నారు కదా, కాబట్టి మీరంతా చేస్తే చెప్పండి ఎవరెవరు ఇప్పుడు అసురకులంలో పుట్టింది. ఒకటి రెండు. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ భావం చూడండి. ప్రహ్లాద్ మహారాజు స్తుతించెను, అసురకులంలో పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నను చేయటకు తగిన స్తోత్రం కావించడం ఎలా సాధ్యమగును? సత్వగుణముల యుతులకు బ్రహ్మాది దేవతలు ఋషులు పరమ యోగ్యులయ్యను తమ విశిష్టమగు వాక్ప్రవాహముతో వాక్ప్రవాహము అనర్గళంగా వాళ్ళ ప్రార్థనలు ఎడతెరిపి లేని ప్రార్థనలు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడితే అలా ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేశారు. ఇంతవరకు అతనిని ప్రసన్నుని చేయలేకపోయారు. అంటే వాళ్ళకి ఎంత వాక్ చాతుర్యం ఉన్నా ప్రసన్నుని చేయలేకపోయారు. దీని నుంచి ఏమర్థమవుతుంది? నీకు విద్యా బుద్ధులు ఉంటేనే భగవంతుని ప్రార్థన చేయగలవు, భగవంతుని ప్రసన్నుని చేయగలవు కదా. శ్లోకాలు సరిగ్గా ఉచ్చరించడం వస్తేనే భగవంతుని ప్రసన్నుని చేయగలవు, అవునా? లేదు. ఇక నా గురించి వేరుగా చెప్పినది ఏమున్నది? దానికి నేనెంత మాత్రం యోగ్యుడను కాదు. ఎందుకు? నేను అసుర కులంలో పుట్టాను. అసుర అంటే ఏమర్థం? భౌతిక భోగం. ఎప్పుడు భౌతిక ఇంద్రియ భోగం కొరకే వెంపర్లాడుతుంటాను. ధనం దేహి దీని గురించే ఉంటుంది ఎప్పుడు. నాకేం ప్రార్థనలు వస్తాయి? భాష్యం, వైష్ణవుడు భగవత్ సేవకు పూర్తిగా అర్హత కలిగి ఉన్నప్పటికీ భగవంతుని స్తుతించి వేళ తనను అత్యంత హీనునిగా తలచును. ఎంత హీనునిగా? హీనుడు కాదు, అత్యంత హీనుడిగా తలచును. ఉదాహరణకు చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన కృష్ణదాస కవిరాజ గోస్వామి ఇలా పలికింది. జగాయిమాదాయి హైతే మునిసే పాపిష్ట పురిషే రకీట హైతే మునిసే లగిష్ట. ఆ విధంగా ఆయన తనను అనర్హునిగాను, మలంలోని క్రిముల కన్నను హీనునిగాను. దేనికన్నా? మలంలో పురుగు కాదు, దానికన్నా హీనం నేను. జగాయి మదాయిల కన్నను పరమ పాపిగాను తలచెను. విశుద్ధ వైష్ణవుడు వాస్తవానికి తనను ఆ విధంగానే భావించను. పై పైకి చెప్పారంట వాళ్ళు, వాళ్ళ హృదయంలో ఉంటుంది ఆ విధంగా. అదేవిధంగా ప్రహ్లాద్ మహారాజు మహాభాగవతుడయ్యును దేవదేవుని స్తుతించుటకు తాను అనర్హుడనని తలచెను. మహాజనోయేన గతస్స పంత, ప్రతి వైష్ణవుడు ఈ విధంగా తలచవలసి ఉన్నది. అంటే అర్థమేది, మన భక్తులం కావాలంటే మనం కూడా మన హృదయంలో ఇలాంటి భావన పెంపొందించుకోవాలి. నేను దేనికి పనికిరాను, దేనికి పనికిరాను కాబట్టి నేను సేవ చేయను. దేనికి పనికిరాను కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. ఇది పనికిరాను అంటే నా సొంతం, నేనేం చేయలేను, అది నాకేం చేత కాదు కాబట్టి నేను ఊరికి నేను పనికిరాను కాబట్టి. మహాజనోయన గత సంపద, ప్రతి వైష్ణవుడు ఈ విధంగా తలచవలసి ఉన్నది. తన వైష్ణవ యోగ్యతలను చూసుకొని ఎవడు గర్వపడరాదు. ఏంటి వైష్ణవ యోగ్యతలు అంటే? నేనే 10 మందికి ప్రచారం చేస్తున్నాను, నేను లేకుంటే వీళ్ళకు పుస్తకాలు ఎవరిస్తారు, నేను లేకుంటే ప్రసాదం ఎవరిస్తారు వీళ్ళకి, నేను లేకుంటే సెంటర్ ఎవరు నడిపిస్తారు? నేనున్నా కాబట్టి నడుస్తుంది. నేను నేను అన్ని నా వల్ల, నేనే జపం నేర్పించింది వీళ్ళకి అని కదా. నీ వల్లనే వచ్చాయి కానీ నీకు అది ఉండకూడదు, అది ఇక్కడ ప్రభుపాద రాసేది. తన వైష్ణవ యోగ్యతలను చూసుకొని ఎవరు గర్వపడరాదు. కనుకని ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇలా ఉపదేశించరు. ఎలా? త్రినాదపి సునీచేనా తరోరివాస అమానినా మహానదేనా దారిలో ఉన్న గడ్డిపోచ కన్నను తాను తక్కువ అనేది భావన. గడ్డిపోచతో సమానం కాదు, గడ్డిపోచ కన్నా తక్కువ, వృక్షము కన్నను ఎక్కువ ఓర్పు. వృక్షంతో సమానమైన ఓర్పు కాదు, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పు కలిగి ఉండాలంట. ఇది ఎలా? వృక్షంతో సమానం అంటే అర్థం చేసుకోవచ్చు, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పు అంటే ఎలా? అవును, వృక్షం నరికినా ఏమనదు. ఇదేమన్నా వృక్షం కంటే ఎక్కువ ఓర్పుగా ఏమర్థం చేసుకోవాలి? ఎక్కువ ఓర్పుతో మనుషుడు ఎటువంటి గర్వభావన లేకుండా అందరినీ గౌరవించుటకు సంసిద్ధుడుగా ఉండాలి. మానసిక స్థితిలోనే హరినామమును ఉచ్చరించాలి. అట్టి స్థితి అంది అతడు భగవన్నామమును నిరంతరం జపించగలడు. అంటే 24 గంటలు నామం గుర్తుండాలంటే మార్గం చెప్తున్నారు ఇక్కడ. చివరిది చాలా ముఖ్యమైనది, మొట్టమొదటి వాక్యము చివరి వాక్యం భాష్యంలో చాలా చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటి వాక్యం ఏం చెప్పారు? వైష్ణవుడు భగవత్ సేవకు పూర్తిగా అర్హుడయ్యును, భగవంతుని స్తుతించు వేళ తనను అత్యంత హీనునిగా తలచును. చివరిలో ఏం చెప్పారు? వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమును పురోగమించుట అత్యంత కఠినం కాగలదు. ఏమైనా సంబంధం ఉందా లేదా దానికి? దీనికి లేదు. మొదట్లో ఏం చెప్పారు? అత్యంత హీనునిగా ఎవరైతే తలుస్తారో వాళ్ళకు అత్యంత సులభం అవుతుంది భక్తిలో ఎదగడం. అలా తలచలేదంటే చివరిలో ఏం చెప్పారు? అత్యంత కఠినం అవుతుంది భక్తిలో ఉంటావు కానీ ప్రగతి సాధించలేవు, భక్తిలో ముందుకు ఎదగలేవు. అత్యంత కఠినం, చాలా చాలా కష్టం ఎదగడం భక్తిలో. అంటే భక్తిలో నుంచి వైదొలుగుతావు అని నేను చెప్పలేదు ఇక్కడ. భక్తిలోనే ఉంటావు కానీ ఎదగడం చాలా 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 కష్టం భక్తిలో ఎదగడం. చూడండి చివరిది మళ్ళీ చదువుతాను. వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున అభివృద్ధి సాధించుట అత్యంత కఠినం కాగలదు. వినమ్రత, ఇప్పుడు మనం పాడిన పాట ఏంటి? వైష్ణవుల దగ్గరికి వెళ్ళి మీ పాదపద్మని ఏడుస్తూ తన కష్టాలను చెప్పుకోవాలి. మనం కనీసం ప్రణామం చేయమంటే చేయడానికి మనసు ఒప్పుకోదు భక్తులకి. కనీసం భక్తులతో మాట్లాడేటప్పుడు చేతులు జోడించి మాట్లాడానంటే కూడా రాదు. ఇంకా వినయం ఎట్లా వస్తుంది మనకి? కళ్ళ నీళ్ళు ఎప్పుడు వస్తాయి? భక్తులతో మాట్లాడేటప్పుడు వినయంతో మాట్లాడండి అంటే చేతులు జోడించి, అదే మనకు కష్టంగా ఉంటే ఇంకా కంట్లో నీళ్ళు వచ్చి మాట్లాడేది ఎప్పుడు ఉంటుంది భక్తుల దగ్గర? అది ఇక్కడ ఏం చెప్తా. సో చూడదు మొత్తానికి ఏంటి, ఇక్కడ వినయం చాలా మన నిజమైన స్థితి అర్థం చేసుకుంటే వినయం వస్తుంది. మన నిజమైన స్థితి ఏంటి? భగవంతుడి అంశ, భగవంతుడి దగ్గర ఉండాల్సిన సేవ చేసుకుంటూ ఆనందంగా ఈ ఏమున్నాయి శరీరంలో, మన శరీరంలోవి మనకే ఇష్టం ఉండదు. ఉంటుందా? మన ఎంగిల్ మనకే ఇష్టం ఉండదు. ఒకసారి ఉమ్మి వేసిన తర్వాత లేదు, ఆహారం తీసుకునేటప్పుడు ఏదైనా కూరగాయ నమ్మిల్లి వేసావనుకో కింద, మళ్ళీ తీసుకోవాలనిపిస్తుందా? మన ఎంగిలే కదా. అంత అసహ్యము ఈ మన శరీరంలో ఉండదు. ఎంగిలే అట్లా అంటే ఇంకా మలమూత్రాలే. తల్లి కూడా చిన్నపిల్లడిని బాగా ఇష్టపడుతుంది, కానీ చిన్నపిల్లడి మలాన్ని ఇష్టపడదు. తీసేకడు బయటపడేస్తుంది, పిల్లడిని ఇష్టపడుతుంది. మన అంటే ఏ శరీరంలో ఎక్కడ చిరుక్కున్నామో చూడు. వైకుంఠంలో ఏ శరీరం? గోలోకంలో సచ్చిదానంద శరీరం. మలం లేదు, మూత్రం లేదు, రక్తం లేదు, చీము లేదు, ఎంగిలి అక్కడ ఎంగిలి అడిగి తీసుకుంటారు ఇంకా గోలోకంలో. మరి అడుకొని అంటే ఇక్కడ హీనతి హీనమైన స్థితిలో పడ్డాం వచ్చి అది ఇక్కడ మనం గుర్తించలేకున్నాం. అది మన ఎంతసేపు నా శరీరం చూసుకొని బాగుంది, నా శరీరం చాలా బాగుంది, సిక్స్ ప్యాక్ ఏం ప్యాక్ అంటారు దాన్ని, ఏముంది సిక్స్ ప్యాక్లో లోపల, ఏముంది సిక్స్ ప్యాక్లో? మళ్ళీ మూత్రాలు ఉంటాయి. మన స్థితి మనము, నా యొక్క సహజమైన స్థితి ఏంటి? ఆనందమయ అభ్యాసాలు, ఎప్పుడు ఆనందంగా ఆట పాట అటువంటి స్థితి. ఇప్పుడు ఏడ్చుకుంటూ ఉదయం లేపేసినప్పటి నుంచి ఏడిపోయిన పరిస్థితి ఇది చెప్పుకోవాలి భక్తుల దగ్గరికి వెళ్ళాను. అలా వినయం ఉన్నప్పుడే నామం నిరంతరం చేయగలరు అని చెప్తున్నారు ఇక్కడ. కీర్తనీయ సదాహరి అంటే అర్థమేమి? 24 గంటలు నామం చెప్పాలి. మనం ఒక్క మాల జపం చేసేదానికే 24 వంకర్లు తిరుగుతాం. ఒక్క మాల జపంకే కదలకుండా ఒక్క మాల జపం, చేతులు కదలకుండా, కాళ్ళు కదలకుండా, తల కదలకుండా ఒక్క మాల జపం. ఎంతమంది చేశారు ఈరోజు కదలకుండా? అస్సలు ఎంతమంది చేశారు ఒక్క మాల కదలనే కదలకుండా? భంగిమ కూర్చున్న భంగిమలు అట్లనే. దానికి అర్థమవుతుంది ఎంత ఎంత హీన స్థితిలో ఉన్నాం మనం అని అర్థం చేసుకునేది. మనల్ని మనం పరీక్షించుకుంటే చాలు. యోగ్యత విచారే కిచునా ఈ పాయ, ఏం అర్హతలు ఉన్నాయా అని పరీక్షించుకుంటే ఈ ఒక్కటి కూడా లేదంట మనల్ని. తొమర కరుణ సార ఏమర్థం? గురు కరుణ కనీసం భక్తుల మధ్య ఉన్నాను నేను. ఏదో 24 వంకర్లు తిరుగుతాయిన మాల తిప్పుతున్నానంటే అది తుమారా వైష్ణవుల కరుణ, గురువు కరుణ వల్ల ఉన్నాను నేను. ఇది గుర్తించినప్పుడు జపం బాగా చేయగలం. మన గత స్థితిని ఎప్పుడు గుర్తుపెట్టు, మనం పడి ఉన్న స్థితిని గుర్తు తెచ్చుకోవాలి, అప్పుడు వినయం వస్తుంది. ఇప్పుడు భిక్షగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అడుక్కునే విధానం ఇప్పట్లో వాళ్ళు కాదు, కానీ ఒకప్పుడు పల్లెల్లో ఉదయము బియ్యంకు అడుక్కునేదానికి వచ్చేవాళ్ళు, సాయంకాలం అన్నం అడుక్కునేవాళ్ళు. వాళ్ళలో దీనత్వం వ్యక్తమవుతుంది, వాళ్ళ గొంతు వాళ్ళు అడుక్కునేటప్పుడు తెలుస్తుంది, గొంతు చాలా దీనంగా వేడుకుంటారు. ఇప్పటి వాళ్ళు ఎవరు లేరు, ఇప్పట్లో అడుక్కునే వాళ్ళు డబ్బుల కోసం కాబట్టి అంత దీనత్వం రాదు వాళ్ళ లోపల. కొంతమంది ఉంటారు ఆ గొంతులో తెలుస్తుంటుంది దీనత్వం, వాళ్ళ భంగిమలో కూడా తెలుస్తుంది నిజంగా ఇలాంటి వ్యక్తి అని. అందుగురించి ఇక్కడ ఇప్పుడు పాడిన దాంట్లో నిష్కపటే అన్నారు. భక్తుల మధ్య ఉండి మనము కపటం ఉందంటే, కపటం అంటే ఏంటి, పైన ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటే చెల్లుబాటు కాము, అక్కడ మనం వచ్చిన లక్ష్యాన్ని సాధించలేము. అటు వైకుంఠంలో ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏడవడం. ఉదయం లేచి రాత్రి మౌలు ఏడిపోయి ఎక్కడ సుఖం, ఎక్కడ ఉంది సుఖం, ఉందా, ఎవరు ఉంది సుఖం చెప్పండి. సుఖంగా ఉండాలని వివాహం చేస్తారు కదా. తల్లిదండ్రులు ఏమంటారు, పెళ్ళి చేసుకోరా సుఖపడతావు అంటారు, ఇదేనా అనేది కాదా, నీకేం తెలుసు, నీకు అయిందా, నిన్ను అన్నారా, నిన్ను అనలేదు కదా. ఎవరికి అది వివాహం అయిందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింటారు ఖచ్చితంగా, చెప్పారా లేదా, పలకరు ఎవరు, అందరు ఆ వివాహితులే కూడా ఉండేది, పలకడం లేదు ఎవరు, చెప్పారా లేదా, పెళ్ళి చేసుకో సుఖపడతావు అని. డబ్బులు సంపాదించి సుఖపడతావు, పెద్ద చదువు సుఖపడతావు, ఎవరు సుఖపడ్డారు, నీ చుట్టూనే ఉన్నారు వివాహం చేసుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న ఎవడు సుఖంగా ఉన్నాడు, మళ్ళీ వాళ్ళనే చెప్పి చూడు అని, చూడు ఉద్యోగం చేస్తున్నాడు ఎంత బాగున్నాడు అని. ఏది బాగున్నాడు, ఉదయం లేచినప్పుడు పరిగెత్తున్నాడు నాలుగు, అదేం ప్రభుపాద చెప్తారు నాలుగు టైర్లు అండి, నాలుగు కుక్క నాలుగు కాళ్ళ మీద పరిగెత్తి అది సుఖమా, అది నాలుగు కాళ్ళ మీద కాలు వేసుకొని మాంసం తింటున్నాడు అదేంది, పులి పులి నక్క కూడా తింటాయి అది సుఖమా. ఇవే ఉదాహరణలు చూపిస్తారు చుట్టూ, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ ఉదాహరణలు చూపిస్తారు మనకి, నువ్వు సుఖపడాలి చూడు అని. నిజంగా ఎవరైనా మన చుట్టూ భక్తులు ఉన్నారని అది చూపించారు, వాళ్ళు చూడు ఎంత కష్టంలో ఉన్నారో చూడు, చాలా కష్టంలో ఉన్నారు కాబట్టి గుడికి వెళ్తున్నారు, వీళ్ళు కష్టంలో లేరు కాబట్టి గుడికి వెళ్ళరు, ఈ ఉదాహరణలు చూపిస్తారు. సరే ఇక్కడ ఏమతానికి మన వినయము, ప్రహ్లాద్ మహారాజు ఎంత వినయం అనేది అక్కడ ప్రభుపాద ఏం రాశారు, ఉదాహరణలు ఇచ్చారు. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, నేను మలంలో పురుగు అంటే కూడా హీనం, దానికన్నా ఒక స్థానం అంటూ ఉందేమో మలంలో, నాకు అది కూడా లేదు, అంత నీచాతి నీచుని. ఇంకో చోట ఏం రాశారు, నా పేరు ఎవరైతే వింటారో వాళ్ళు పుణ్యం పోయి పాపం అంతా చుట్టుకుంటుంది వాళ్ళకి, అంత పాపిని నేను అని. నా పేరు వింటేనే, నా పేరు పలికితే ఇంకా సర్వనాశనం అవుతారు వాళ్ళు. అయితే ఇది పై పైకి అంటారా, అక్కడేం రాశారు ప్రభుపాద, నిజంగానే అలా ఉంటుంది వాళ్ళ భావన. ఎందుకు అలా ఉంటుంది, వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతుంటారు, భగవంతుని వదిలేసి వచ్చాను, సేవ వదిలేసి వచ్చాను, భగవంతుని సేవ వదిలేసి వచ్చాను, ఎంత నీచ నికృష్టుని నేను అని. అందుగురించి అటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకో, అసలు ఏమి కష్టమే కాదు వాళ్ళకి, ఎవరైనా తిట్టారనుకో వాళ్ళని వెళ్ళి అవమానించారు, నువ్వు అట్లాంటి వాడు ఇలా, అది వాళ్ళు పట్టించుకోరు, ఎందుకు పట్టించుకోరు, నువ్వు తిట్టేది చాలా తక్కువ, నేను అంతకంటే నీచుండి నేను. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర అదే ఎవరన్నా వచ్చి నువ్వు మల్లంలో పురుగుతో సమానం అంటే భక్తుడిని సిద్ధభక్తుడు నవ్వుకుంటాడు, అంత విలువ ఉందా నాకు, నేను అంతకన్నా నీచున్నాను నేను అనుకుంటే నాకు విలువ ఇస్తున్నావే నువ్వు అని నవ్వు వస్తుంటుంది ఆయనకి. అంటే ఈ ప్రపంచంలో జరిగేటి మానము అదే గౌరవము అగౌరవము అవన్నీ అసలు అది మన సహజ స్థితి, అది ఇది అసహజ స్థితి, ఇది శరీరంలో శరీర అవిద్య జాల్ వలలో ఇరుక్కున్నాం వచ్చి. వల దేంత చేయబడింది, ఇది చేపలు పట్టే వల దేంత చేస్తారు, ప్లాస్టిక్ వైర్తో చేస్తారు. ఈ వల మాంసము అదే అవిద్య, మాంసము ఎముకలు మలము ఇది వల దీంట్లో ఇరుక్కున్నాం వచ్చి. ఎవరేశారు ఈ వల? మాయాజాలం, శరీర అవిద్యాజాల్ మాయాజాల్, మాయ వల్ల వేసిన చేపలను పట్టడానికి వచ్చి ఇరుక్కున్నాం. ఏదో ఎర్రగా బుర్రగా బాగుంది కదా అని. సరే మొత్తానికి ఇక్కడ చూడొచ్చు అజామిలా కూడా చాలా చింతిస్తాడు, అయ్యోయో నేను ఎంత పాపిని, పరమ పాపి నేను, వైష్ణవుల దర్శనం కావడం ఏంది నాకు. మనకు కూడా అదే ఉండాలి, ప్రభుపాద రాశారు అందులో, ఇస్కానుకు రాకముందు నేను ఎంత పరమ పాపిని నేను అనేది మర్చిపోకూడదు మనము, అది మర్చిపోయిన రోజు దిగజారిపోతారు మీరు, జాగ్రత్త అని రాశారు. ఈరోజు బాగా ఉన్నాను, తిలకము కంటిమాల వదోతి కుర్తా ప్రసాదము 10 మంది నీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి హరే కృష్ణ ప్రభు అని హరే కృష్ణ అని చేతులు జోడించుకొని మాల వేసుకొని పైన కూర్చొని లేదా పుస్తకం అది లేదు. నీ గతం గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికీ, ఇస్కానుకు రాకముందు ఎంత నీచాతి నికృష్ట స్థితిలో ఉన్నావో అది గుర్తు పెట్టుకొని ఉంటే ఈ నిన్ను గౌరవించేటివి ఇవన్నీ నిన్నేమి చేయలేవు అని ఖచ్చితంగా వస్తాయి. గౌరవం పూజ లాభ ప్రతిష్ట మాయాజాలము, ఏ మాయం వదిలిపెట్టదు, నువ్వు కంటిమాల వేసుకుంటూనే ఆ కంటిమాల వేసుకున్నావా ఇంకా సరే లేదు, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుగురించి గతంలో నేను ఎలాంటి వాడిని అనేది ఎవరు మర్చిపోకూడదు అని, అప్పుడే భక్తుల్ని గౌరవించగలవు అని. దీనికి భౌతికంగా ఏం చెప్తారంటే ఎవరి మీద ఒకవేళ ఇలా చూపించేటప్పుడు ఏముంటుంది, అతను తప్పు చేశాడు అనేటప్పుడు, అంటే ముందు ముందు నీవు చూసుకో ఎన్ని ఉన్నాయో అని. ఇట్లా చూసుకునేటప్పటికి ఏమవుతుంది, ఆ వేలు ముడుచుకోబోతుంది, నాలుగో తప్పు కూడా కనిపిస్తుంది. అది ముఖ్యంగా మనకు వర్తిస్తుంది బాగా భక్తిలో ఎదగాలనుకుంటే, ఎదుటి వాళ్ళలో ఏదైనా తప్పు చూసే ముందు మొట్టమొదట నాలో ఎన్ని ఉన్నాయో చూసుకుంటే అంతే, ఏం మాట్లాడలేము ఇక. అప్పుడు వినయం వచ్చేది, అప్పుడు హృదయపూర్వకంగా భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలం చెప్పుకోగలం అనమాట. అయితే ఎదుటి వాళ్ళలో ఏం చూడాలి మనం, వినయం రావాలంటే రెండు, మనలో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏమేమి దుర్గుణాలు ఉన్నాయి అవి చూసుకోవాలి. ఎదుటి వాళ్ళలో సేవా గుణం, ఏమేమి సేవ చేస్తున్నారు అది చూడాలి. ఈ రెండు ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడేమవుతుంది, చాలా త్వరగా భక్తిలో ఎదుగుతారని, చాలా త్వరగా ఎదుగుతారు భక్తిలో. వినయం వస్తుంది, వినయం కృష్ణుని ఆకర్షిస్తుంది, చైతన్య మహాప్రభుని ఆకర్షించేది వినయం. గోస్వాములు మంచి ఉదాహరణ వినయానికి. వాళ్ళ పాండిత్యం కానీ, వాళ్ళ భౌతికంగా చూస్తే వాళ్ళ కుటుంబ స్థాయి కానీ, విద్యాపరంగా చూస్తే వాళ్ళ స్థాయి కానివు, భక్తిలో వాళ్ళ స్థాయి అన్నీ. కానీ చైతన్య మహాప్రభున ఏం ఆకర్షించింది, వాళ్ళలో ఉన్నటువంటి పాండిత్యం కాదు, వాళ్ళ సామాజిక పదవులు కాదు, సంపద కాదు, వాళ్ళలో ఉన్న వినయం ఆకర్షించింది చైతన్య మహాప్రభు. ఇట్లా భగవంతుడు కూడా మనలో ఉన్నటువంటి వినయాన్ని చూసి ఆకర్షితుడు అవుతాడు. అక్కడ వినయం పెంపొందాలంటే మనం మనలో తప్పులు వెతుక్కుంటూ ఉండాలి, ఇతరులలో ఉన్నటువంటి సద్గుణాలను వెతుకుతూ ఉండాలి, మనలో ఉన్న దుర్గుణాలను వెతుకుతూ ఉండాలి. కానీ భౌతికమైన వ్యక్తి ఏం చేస్తాడు, ఇతరులో ఉన్న దుర్గుణాలను వెతుకుతుంటాడు, తనలో ఉన్న సద్గుణాలని చెప్పుకుంటుంటాడు. ఆధ్యాత్మిక జీవితం తలకిందులుగా ఉంటుంది. తలకిందులు కాదు, వాస్తవానికి భౌతిక జీవితం తలకిందులు, ఆధ్యాత్మిక జీవితానికి తలకిందులు భౌతిక జీవితం. రివర్స్, భౌతికమైన వాళ్ళు వాళ్ళకు గొప్ప చెప్పుకుంటారు, భక్తులు వాళ్ళలో ఉన్నటువంటి ఏం చెప్పుకుంటారు, దోషాలు చెప్పుకుంటారు. పలాని తప్పు ఉంది, పలాని దోషం ఉంది నాలో. అప్పుడు మనకు వినయం వస్తుంది. నాలో తప్పులు నేను చూసుకున్నప్పుడు నాకు వినయం వస్తుంది. ఇతరులలో మంచి గుణాలు చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని ఆశ్రయించాలి నేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కరుణ మీద ఆధారపడాలి. ప్రహ్లాద్ మహారాజ్ చూడు ఎంత వినయం. ఇక్కడ అజామిలా చెప్పాము, సుధామ బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, ఎముకలు బయటపడి ఉన్నాయి, ఇంట్లో అటుకులు లేవు, మూడు పిటికల్లో ఎన్ని మూడో రెండా మూడు పిటికల్లో అటుకులు, పక్కింట్లో అప్పు తెస్తుంది ఆమె, సన్నబియ్యం కాదు అటుకులు. అవి తీసుకెళ్తే కృష్ణుడు అది తీసుకున్న తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు ఆయన, నేనెక్కడ దరిద్రుణ్ణి, దరిద్ర బ్రాహ్మణుణ్ణి, ఆయన ఎక్కడ లక్ష్మీ భర్త, నన్ను ఆలింగనం చేసుకోవడమేంది, ఇదేంది, ఏం చూస్తున్నాడు అక్కడ, ఆయనలో ఉన్న దోషాలు ఆయన చూసుకుంటున్నాడు లేదా, ఇంకొక వైపు సద్గుణాలు చూస్తున్నాడు. ఎవరిది, నా మిత్రుడు చూడు ఎంత లక్ష్మీ భర్త నా మిత్రుడు, నేను దరిద్ర దేవత తాండవిస్తుంది మా ఇంట్లో, ఎక్కడ ఆయనకు నాకు పొత్తే లేదు, అటువంటి నన్ను ఆలింగనం చేసుకున్నాడా. ఇంకా వినయం పెరిగిపోయింది ఆయనలో, గర్వం రాలేదు నన్ను ఆలింగనం చేసుకున్నాడు చూడని. అట్లా మనం భక్తులకు ఎంత దగ్గర అవుతామో అంత ఎక్కువగా మనలో ఉన్నటువంటి లోపాలు మనకు గుర్తు రావాలి. అయ్యో ఇంత నీచుడిని నేను, భక్తుల దగ్గర తీస్తున్నారే నన్ను, ఇది భక్తిలో మనం చక్కగా ఎదుగుతున్నామా లేదా అనేది గుర్తు, ఇది గుడ్డి గుర్తు అన్నమాట. అన్నం తిన్న వాళ్ళకు కడుపు నిండేది వాళ్ళకే తెలుస్తుంది. అదేవిధంగా భక్తిలో ఎదుగుతున్నామా లేదనే దానికి ఇటువంటి భావన మనకే లోపల కలుగుతూ ఉండాలి. నేను చాలా నీచం, వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, నేను చాలా నీచుని. సుధామకాల అనిపించింది, మహాప్రభు లీలలో ఒకరెవరు, ఒక ఆయనకు కుష్ఠవ్యాధి ఉంటుంది, చాలా గొప్ప భక్తుడు ఆయన, శ్రీకుర్మం దగ్గర వాసుదేవ, ఆయనకు ఏమైంది చివరికి, మహాప్రభు ఆలింగనం చేసుకోవడంతో కుష్ఠవ్యాధి పోవడమే కాదు, ఎంత సుందరమైన రూపం అంటే గౌరంగ లాంటి సుందరమైన రూపం వచ్చింది. ఇంకా బాధ వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఏమని, నాకు అహంకారం వస్తుంది, ఇంకా నేను ఇంత బాగున్నా అని చెప్పి, స్వామి ఇంతవరకు బాగుండింది, నాకు కుష్ఠవ్యాధి ఉండింది, ఎవరు నన్ను అందరు చీకొట్టేవాళ్ళు, బాగుండింది, ఇప్పుడు ఏంది ఇంత అహంకారం వస్తుంది నాకు అని. దానికి మహాప్రభు ఏం పరిష్కారం చెప్పారు, నువ్వు ఎడతెరిపి లేకుండా, క్షణం విరామం లేకుండా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. నిరంతరం నామం చెప్తూ ఉంటే నీకు ఏ అభిమానము అహంకారం నిన్ను తాకదు అని ఆయన ఎంత వినయం చెప్పాను. ముందే బాగున్నాను స్వామి నా పరిస్థితి అని, అంటే భౌతికంగా ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉంచబడ్డప్పటికీ భక్తుడు దానికి బాధపడాడు, సంతోషపడతాడు. ఇంకా నాకు అహంకారం పెరుగుతుందని చెప్పి నా స్వామి నన్ను ఇట్లా పెట్టాడు చూడు, ఎంత కరుణ నా మీద అని. అదే భక్తి లేని వ్యక్తికి, ఏది ఇంత చేస్తుంటే నాకు ఇట్లా, నా చేసేది భగవంతుడు నాకు ఇన్ని కష్టాల్లో తెచ్చేది, నేను జపం చేస్తున్నా మంగళారతికి వెళ్తున్నా నాకు ఇన్ని కష్టాల్లో తెచ్చుతాడు భగవంతుడు, ఉన్నాడా అసలు, చూస్తున్నాడా నన్ను. కానీ భక్తి శ్రద్ధగా చేస్తున్న వ్యక్తికి కష్టాలు వస్తున్న కొద్దీ, అవునవును భగవంతుడు ఉన్నాడు కాబట్టి నాకు ఎన్ని మందలింపులు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి. కూర్మ బ్రాహ్మణ, సుధామ బ్రాహ్మణ, అజామిల, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, ప్రభుపాద, ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుపాద శిష్యులు, ఎంత వినయం వాళ్ళు. ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావుల్ని శాసించగలుగుతున్నారు. ఇస్కాన్లో ఉన్న సన్యాసులు గొప్ప గొప్ప మేధావుల్ని శాసించగలుగుతున్నారు. వాళ్ళు వచ్చి తలంచుతున్నారు వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళు ఎంత వినయం అని, మన దగ్గర ఏమీ ఉండదు, పొంగిపడుతుంటాం, పొంగిపోతుంటాం. అదేదో చెప్తారు ప్రభుపాద, పెద్ద పెద్ద చేపలన్నీ సముద్రపు లోతుల్లో ఉంటాయి, కనపడవంట బయట. ఇంత ఇంతవి నీళ్ళ అంచుల్లోకి వచ్చి నన్ను చూడు, నా అందం చూడని రెపరెపరెపలాడుతుంది. అప్పుడు ఇలాంటి పిల్లలు వచ్చి ఏం చేస్తారు, కాళ్ళతో నీళ్ళు బయటపడి అయిపోయింది. అలా ఉంటుంది బద్ధస్థితిలో ఉన్నాం మన లాంటి వాళ్ళు. ఎప్పుడు రాకూడదు, నేను భక్తుని అయ్యాను, నేను ఇస్కాన్లోకి వచ్చాను, నా భాగ్యం ఇది, చాలా నాకు అర్హత లేదు కానీ ఇస్కాన్లోకి వచ్చాను, ఎలా వచ్చాను, భక్తుల కరుణ వల్ల వచ్చాను, ఇది ఈ భావన ఉంటే చాలా త్వరగా ఎదుగుతాం. లేకుంటే ఏం చెప్పారు చివరిలో ప్రభుపాద ఇక్కడ, వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున, అంటే భక్తిలో ఉంటావు కానీ పురోగమి ముందుకు ఎదగలేవు, ఆధ్యాత్మిక సంపద సంపాదించలేవు, కృష్ణుడికి దగ్గర కాలేవు అని, కొనసాగొచ్చేమో కానీ భగవంతుడి దగ్గర కాలేవు అని. అమిత శరణాగతి పొందడం అంటే ఇదే. శరణ అంటే, శరణాగతి అంటే శరణ ఆగతి, ఆగతి అంటే మనకై మనమే స్వచ్ఛందంగా వెళ్ళాలి భక్తుల దగ్గరికి. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు నీడ ఇస్తుంది ఎప్పుడు, నువ్వు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి చూడండి, చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు అనేది కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి. చెట్టు ఏం చేస్తుందంటే తన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి నీడనిస్తుంది, కానీ వైష్ణవుడు ఏంటి, తనే వెళ్ళి నీడనిస్తాడు, నేను ఇస్తాను నీకు నీడను అని. ఇది చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు అంటే, చెట్టు తన దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆకలి తీరుస్తుంది, పండ్లు ఉన్నాయి తీసుకో అని. కానీ వైష్ణవుడు ప్రసాదం తీసుకొని వెళ్తాడు, నీ కోసం నేను ప్రసాదం తెచ్చాను తీసుకో అని. మన గుడికి వెళ్ళకున్న వాళ్ళే తెచ్చిస్తారు, వాళ్ళు వస్తారు ప్రసాదం తీసుకొని. ఇది చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు. ప్రసాదం తెచ్చిచ్చావు, తిన్న తర్వాత నిన్నే తిడతాడు, అప్పుడు ఏమనకూడదు. అది చెట్టు కంటే ఎక్కువ. చెట్టు చూడు తన పండ్లు తిని తను నరికినప్పుడు ఏమన్నా అంటుందా, ఏమన్నా సరే తీసుకో, కొమ్మలు కావాలా నీకు, రెమ్మలు కావాలా, సరే తీసుకో, అయ్యా ఇప్పుడే పండ్లు తిన్నావు అప్పుడే నన్ను నరుకుతున్నావు అంటుందా అని. అది ప్రచారకుడు ఆ విధంగా ఉండాలంట. నీ నుంచి ఎవరైనా లబ్ధి, అదే పుస్తకాలు కానీ, నీ నుంచి పరిచయం అయ్యారు గుడికి, తర్వాత నిన్ను ఏదన్నా అంటున్నారనుకో, ఉదాహరణకి ఏముండాలి అప్పుడు, నేనే పుస్తకం ఇచ్చింది, నేనే గుడి చూపించింది అన్నీ అంటాడా, అది రాకూడదు, తప్పు అది. అంటే అక్కడేంది, నేనే ప్రచారకుడిని అనేది వచ్చింది అక్కడ, ప్రచారకుడికి రాకూడదు అది. చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు అది. మనమే అది, చెట్టునే ఎందుకు ఇచ్చారు, గడ్డి పోసనే ఎందుకు ఇచ్చారు. చెట్టు చుట్టూ ఇప్పుడు వర్షం పడుతుంది, చెట్టు లోపలికి వస్తుందా ఇంట్లోకి, పోనీ వేసవికాలంలో ఏసీ పెట్టుకొని కూర్చుంటుందా, లేదు. చనిపోయేటప్పుడు నీళ్ళు అడుగుతుందా, అయ్యా ఇన్ని రోజులు పండ్లు కోసుకున్నావు కొంచెం నీళ్ళు పోయి ఈరోజన్నా అడగదు. కాబట్టి మన నుంచి చాలా లబ్ధి పొందారు, ఇంత ఆపదలో ఉన్న నన్ను ఎవరు పట్టించుకోరే. కొన్నిసార్లు అలాంటివి వస్తాయి, చాలా చాలా ప్రచారం చేసి చాలా సేవ చేసినాము, నేను ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాను, ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు, కనీసం ఒక భక్తుడు అడగలేదు నన్ను, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీది అదే ఉంది. అది రాకూడదు మనసులో, వచ్చిందంటే మనం భక్తిలో సరైన దారిలో లేమని. ఆరంభంలో వస్తాయేమో కానీ వస్తాం, కొంచెం పరిపక్వత సాధించిన తర్వాత రాకూడదు, భగవంతుని నిర్ణయం. అది శరణాగతి అండి. గడ్డి చెట్టు చనిపోతున్నాడు అడగదు, నరుకుతున్నా అడగదు, నీడలో కూర్చున్నా అడగదు, ఇస్తూనే ఉంటుంది. అది ప్రచారకుడు. నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నువ్వు ప్రచారం ఆపకూడదు. ఇంకా నీ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎక్కువ. ఎందుకు కాదు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వినయంగా ఉన్నాను స్వామి, వీళ్ళు భద్రంగా ఉండాలి. విమర్శిస్తూ ఉండమని కాదు, ఇలాంటి వాళ్ళని పెట్టావు నాకు అహంకారం పెరగకుండా, ఇలాంటి వాళ్ళు నీకు దగ్గర కావాలి తొందరగా స్వామి, నీకు దగ్గర కావాలి వాళ్ళు తొందరగా. అందరు మనల్ని కీర్తించే వాళ్ళే ఉన్నారనుకో, ఓహో ప్రభు నువ్వు అంతటోడివి ఇంతటోడివి అంతటోడివి మళ్ళీ ఉంటుంది ఇంక మన కథ. అలా కాదు, భగవంతుడి కరుణ ఎవరన్నా నలుగురు ఓకే నువ్వు ప్రచారం చేస్తున్నావు ఏదైనా బాగా చేస్తున్నావు, నలుగురు నిన్ను కీర్తించేటప్పుడు కనీసం ఒక్కరినన్న పెట్టింటాడు భగవంతుడు. అది మన మీద ప్రేమ భగవంతుడికి. వెంటనే వచ్చి నిన్ను మందలిస్తారు. ఇప్పుడే అంతమంది నన్ను కీర్తిస్తే నువ్వు మందలిస్తావు నన్ను ఇప్పుడు వచ్చి నన్ను, అది భగవంతుడి కరుణ. నువ్వు పాడైపోతావు అని చెప్పి గడ్డిపోస కంటే కూడా వినయమన్నారు. ఏంటి గడ్డిపోస నువ్వు దారిలో వెళ్తూ ఉంటే తొక్కితే ఏముంటుంది, ఏమన్నదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత లేచి నిలబడుతుంది. ఇక్కడ ఏమన్నారు గడ్డిపోస కంటే అంటే తొక్కిన తర్వాత, తొక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లేవకూడదు, నువ్వు ఇంకే ఉండాలి. గడ్డిపోస అన్నా లేస్తుంది, నువ్వు అడుగు పాదం తీసిన తర్వాత లేస్తుంది, అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉంది చూడండి, కొంచెమన్నా లేస్తుంది అది. కానీ భక్తుడు అలా కాదు, నువ్వు ఇక్కడ ఎంతో నువ్వు ఎంత సేవ చేసిన ఎంత ఉన్నావు, నువ్వు చాలా నీచ నికృష్టుడు, నీచ నికృష్టు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను నీచుడు కాదు ఏం కాదు అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నీచుడినే కదా వాస్తవమే ఆయన చెప్పింది. శ్రీ హరిదాస్ ఠాకూర్ని కోరిక అపరాధం చేశారు ఎవరు ఆయన కాదు ఇంకొక ఆయన హరిదాస్ ఠాకూర్ గోపాల్ చెప్పాలా, గోపాల్ పండిట్ రఘునాథ్ దాస్ కోసం వాళ్ళు ఇంట పనిచేసి గోపాల్ పండిట గోపాల్ భట్ అని ఏదో గోపాల్ అనే ఒక యువకుడు. మిగతా భక్తులందరూ బాధపడుతుంటారు కానీ హరిదాస్ ఠాకూర్ అంత పట్టించుకోవద్దు ఆయన అన్నది, మీరేం పట్టించుకోవద్దు ఏంది అంత ఘన వైష్ణవుడు అని అంటే అందరు బాధపడుతున్నారు, ఆయన మాత్రం ఏమంటున్నారు నన్ను అనడం లేదు సర్వసాధారణ, అది ఎందుకు పట్టించుకుంటారు మీరు, పట్టించుకోదు. అక్కడ చూడొచ్చు గొప్ప భక్తుడు తనను ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని పరిగణనలోకి తీసుకోడు. కానీ మనం ఆరంభ స్థితిలో ఉన్న మనం ప్రతి దానికి నన్ను అంటారా నన్ను అంటారా ఇలా అంటారా, ఇంకా భక్తి చేయలేము. ఎప్పుడైతే ఈ గడ్డిపోసను తొక్కారు, తొక్కినప్పుడు అది అణిగిపోయింది, అణిగిపోయి ఉన్నప్పుడు బాగా జపం చేస్తారు నేను తక్కువ అని. కొంచెం నాది పొజిషన్ నాకు కూడా ఉంది అని అణిగి అన్నది లేచిందంటే అంటే అర్థమైంది, ఎవరన్నా ఏదని అన్నప్పుడు నాదేం తప్పు అని చెప్పు అంటే నిలుక్కున్నట్టు అర్థం. అక్కడ ఇంకా జపం ఎక్కడ గుర్తొస్తుంది, మనసు చెప్తుంది నేను అడుగుతానులే ఏం తప్పుంది నాది, ఇట్లా ప్రశ్నిస్తాను నేను ఇట్లా. అందుకే నీచ మనస్సు అని చెప్పి, మహామనస్సు కాదు మనది, నీచ మనస్సు. మహామన్ ప్రహ్లాద్ మహారాజు మహామనస్సు, నందమహారాజు మహామనస్సు. మనం కూడా అలా తయారు కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం రాశారు ప్రభుపాద మహాజనో అయినా కథ సంపద, ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు వినాలి, వాళ్ళను గురించి వినాలి. వింటే వాళ్ళ గురించి స్మరించడం వినడము, విన్న తర్వాత వదిలేయకూడదు, అది మనం చేసే పొరపాటు. విన్న తర్వాత వదిలేస్తామా, స్మరించుకోవాలి మళ్ళీ ఈరోజు ఈ భాష్యంలో ఇది చెప్పారు, ఈ తరగతిలో ఇది చెప్పారు, దాన్ని స్మరణకు తెచ్చుకోవాలి. స్మరణకు తెచ్చుకున్న తర్వాత చింతన చేయాలి దాని మీద, చింతన. చింతన అంటే పెరుగు చిలికినట్టు, చిలికితే ఏమవుతుంది వెన్న పైకి వస్తుంది, వెన్నను బలవంతంగా నొక్కు లోపలికి, ఉంటుందా లోపల? మళ్ళీ ఆ విధంగా ఎప్పుడైతే విన్నదాన్ని మళ్ళీ విని వదిలేయకుండా మళ్ళీ స్మరణకు తెచ్చుకొని దాన్ని చింతన చేస్తే మన చైతన్యం ఏమవుతుంది? అప్పుడు భౌతికమైన పరిస్థితులు ఏవచ్చినా కూడా చైతన్యం దిగజారదు. కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి మనం? కేవలం చదవడము వినడమే కాదు, చదివింది విన్నదాన్ని స్మరణకు తెచ్చుకొని దాన్ని లోతుగా ఆలోచించి చింతన చేయాలి. చేస్తే చైతన్యం బాగా వృద్ధి చెందుతుంది. బాగా వృద్ధి చెందిన కృష్ణ చైతన్యం ఉన్నటువంటి మనసుని భౌతికమైనవి ఏవి తాకలేవు, ఏమీ దిగజార్చలేవు అన్నమాట. ఆ వెన్న ముద్ద నీళ్ళపై మజ్జిగపైన తేలుతూ ఉంటుంది కానీ లోపలికి దిగదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా. ఆ విధంగా అవుతుంది చైతన్యం. అయితే ఇంకొకటి ఏంటి, ఇక్కడ జపం చాలా ప్రధానమైంది. ఉదయం చేసే జపం పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది. వెన్న ముద్ద ఎప్పుడు బాగా వస్తుంది? ఎండ వచ్చిన తర్వాత చిలికితే వెన్న ముద్ద రాదు, అది కరిగిపోతుంది. మన జపము కూడా అంతే. అంటే మనది శుద్ధ భక్తులకి ఏం తేడా లేదు. శుద్ధ భక్తులకు 24 గంటలు ఎప్పుడేం చేస్తారు, అంతా ఒకటే వాళ్ళకి. ఒకటి మన చుట్టూ కూడా శుద్ధ భక్తులు ఉంటారు కొంతమంది, ఎప్పుడైనా చేస్తుంటారు జపం. వాళ్ళకి ఏం ఉదయం సమయం ఉండ, వాళ్ళకు ఉదయం సాయంకాలం ఏం వ్యత్యాసం లేదు. కాబట్టి ఉదయం పూర్తి చేసుకోవాలని ఉండదు. ఎందుకు? ఆరంభ భక్తులు అయితే అయ్యే ఉదయం కొంచెం వెన్న తీసుకుంటే ఇప్పుడే ముద్ద వచ్చేదని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఏముంది నిద్ర వస్తే నిద్రపోతాను తర్వాత చేసుకుంటాను వెళ్ళిపోయి కొంచెంసేపు తిరుగుతాను అటు ఇటు తర్వాత చేస్తాను. వాళ్ళది ఆ స్థితి. మన ఆరంభ స్థితిలో ఉన్న మనం ఏం చేయాలి? వెన్న ముద్ద పొద్దున్నే దొరికే తర్వాత దొరకదు తండ్రి నాకు, నేను ఏదో ఒక కింద పడో పైన పడో గోడ కొట్టుకొని నిలబడుకొని తల ముఖం మీద నీళ్ళు చల్లుకొని జపం చేసుకోవాలి, నేను చదువుకోవాలి, ఇది ఉంటుంది. అంటే మన చుట్టూ చాలా ఉన్నత స్థితి చెందిన భక్తులు ఉన్నారు, చాలా భాగ్యం అన్నమాట అది. ఎప్పుడైనా జపం చేయగలుగుతారు వాళ్ళు. మనం లాస్ట్ క్లాస్, అంత ఫస్ట్ క్లాస్, మనం లాస్ట్ క్లాస్ చూసుకుని జపం ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఏమి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ శ్రీమద్ భాగవతం కీ జాయ, శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ కీ జాయ, శ్రీ ప్రభుపాద్ కీ జాయ, శిష్యనితాయ గౌరసుందర్ కీ, ఏకాదశి ఉత్సవం కీ, హరే కృష్ణ.